సో అందరికి కూడా భవగీత క్లాస్ స్వాగతం. సో ఈ మధ్య మనకి చాలా గ్యాప్ వచ్చింది, మన బృందావన యాత్ర. సో దానికి ముందు బృందావనం గురించి, బృందావనంలో చూసిన ముఖ్యమైన ప్రదేశాలు, ఖడ్గోత్సవాల గురించి గురించి మనం వివరించుకోవడం వల్ల సో చాలా ముఖ్యం అనిపించింది. బృందావనకి వెళ్ళేటప్పుడు ముందర సో మన చైతన్యం ఏ విధంగా ఉండాలి, దాన్ని చూసేటువంటి భావం, బృందావనంలో మనం చూసేటువంటి భావం ఏ విధంగా ఉండాలి, అది మనం తయారు చేసుకోవడానికి మనం కొంచెం సమయం ఇచ్చాం దానికోసం. సో రాధారాణి దయ వల్ల, అట్లానే విష్ణు దయ వల్ల, భక్తుల దయ వల్ల మనం చక్కగా జరిగింది అని నేను భావిస్తున్నాను. సో మళ్ళీ మనం భగవద్గీత 10వ అధ్యాయం మళ్ళీ మనం ఎంటర్ అయినాము. అయినప్పుడు మనం 13 శ్లోకాలు తీసుకున్నాము. సో ఈరోజు మనం 14, 15 చూసుకోవాలి. అయితే ఒకసారి 14, 15కి వెళ్ళే ముందర ఒకసారి కొద్దిగా రివైజ్ చేసుకొని వివరంగా ఏ శ్లోకాలు చూసుకున్నాము. జస్ట్ ఆల్రెడీ మనం వివరణ ఇచ్చేసాం కాబట్టి మనం జస్ట్ ఒక సమ్మరైజ్డ్ ఫామ్లో సారాంశం చెప్తుంటే వెళ్ళిపోతాం. సో 10వ అధ్యాయం వేసింది, దాన్ని విభూతి యోగం అని కూడా అంటాను. ముఖ్యంగా ఈ అధ్యాయం 4 విభాగాలకి నిర్మించబడింది. సో మొదటి నుంచి 7 శ్లోకాల్లో ఎవరికి అంతు చిక్కని కృష్ణుడు అందరికీ అన్నిటికీ మూలమని అర్థం చేసుకోవడం. అన్నిటికీ మూలం కృష్ణుడు, అర్థం కానిటువంటి కృష్ణుడే తర్వాత కాదు, ఈయన అందరికీ అన్నిటికీ మూలం అని తెలుసుకోవడం అనమాట, అర్థం చేసుకోవడం. సో మొదటి నుంచి 7 శ్లోకాల యొక్క సారం అవుతుంది. సో 8 నుంచి 11, 14 చతుర్శ్లోకి భగవద్గీత. సో భగవద్గీత యొక్క సారం ఏది, ముఖ్యంగా శుద్ధ భక్తి యొక్క ఔన్నత్యాన్ని చెప్తుంది. అలాగే 12 నుంచి 18 కృష్ణుడి యొక్క అత్యున్నత స్థానాన్ని అర్జునుడు అంగీకరించడం ప్రారంభిస్తాడు. ఇప్పటి వరకు తన స్నేహితుడుగాను తన శ్రేయోభిలాషిగా భావించినటువంటి కృష్ణుడు, భావించినటువంటి అర్జునుడు కృష్ణుని ఆ విధంగా భావించాడు. అయితే ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు జరిగిన చూసిన తర్వాత కృష్ణుడు తన సందేహాలన్నీ ఒక్కోటొక్కటిగా తీరుస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా కృష్ణుడు తన గురించి తాను 7, 8, 9 అధ్యాయాల్లో చాలా విస్తారంగా వివరిస్తున్నటువంటి ఆ క్రమంలో అర్జునుడికి అర్థమైపోయింది కృష్ణుడు దేవాది దేవుడని, పరంధామ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని చెప్పడం జరుగుతుంది. సో తాను తానే ఒప్పుకోవడం కాకుండా ఆల్రెడీ నారులు వారు, దేవల, అసితల, వ్యాస వీళ్ళందరూ ఆల్రెడీ ఒప్పుకున్నారు, నమ్మకించాను అని తను తనకి తను వచ్చినటువంటి ఆ కన్క్లూజన్ ఏదైతే ఉందో అది అదే ఋషులు మునుల యొక్క కన్క్లూజన్ కూడా అదే అని చెప్పేసి. సో తాను ఒక విధంగా చెప్పాలంటే నిర్ధారించుకుంటాడు అనమాట, వాళ్ళు కూడా అదే చెప్పారు కదా. ఆ తర్వాత మన 19 నుంచి 42కి కృష్ణుడి యొక్క విభూతులు, ఆయన యొక్క ఐశ్వర్య శక్తులు ఏంటనేది చూద్దాం. సో 1వ శ్లోకంలో భూయేవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమైనాయ వక్ష్యామి హితకామ్యయ. సో అర్జునుడు కృష్ణుడు అంటున్నాడు, అర్జున నువ్వు మళ్ళీ విను, నీవు నా ప్రియమితుడు గనక నేను ఇది వరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానము నీ లాభం కొరకు నీకు మరింత చెప్పబోతున్నాను. అదేంటది ఉత్తమమైన జ్ఞానం ఎందుకు ఆల్రెడీ చెప్పాడు కదా, 9వ అధ్యాయం శుద్ధ భక్తి గురించి చెప్పాడు, 7, 8 అధ్యాయాల్లో తన స్థాయి, తన స్థానం, తను ఏం చేయగలడో చెప్పుకున్నాడు. ఇక్కడ ఏంటి అని అంటే మన కృష్ణుడి యొక్క భక్తి అర్థం చేసుకోవాలంటే కృష్ణుని పరిపూర్ణంగా ఆయన మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క ఐశ్వర్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. అది పెద్ద పెద్ద దేవతలకి, ఋషులకి, మునులకి కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఫస్ట్ ఆయన బయట ప్రదర్శించేటువంటి దాన్ని బట్టే మనం ఆయన మీద మనకి అటెన్షన్ వస్తుంది. దాని తర్వాత ఆయనతో సంబంధం మనం కోరుకుంటాం. మనం ఆ వ్యక్తిలో ఎటువంటి గుణాలు లేదా ఎటువంటి శక్తులు లేదా ఏదో ప్రత్యేకత చూడకపోతే మనం ఆయన సంబంధం పెట్టుకుని అనుకోము మనం. అందువల్ల ఇక్కడ కృష్ణుడు నువ్వు మళ్ళీ విను అంటున్నాడు అన్నమాట, ఆడి వింటూనే ఉన్నాడు, ఇక్కడ మళ్ళీ వినమంటున్నాడు. ఏమని నేను చెప్పబోయేదాన్ని దీర్ఘం, ఎందుకంటే నేను వివరించబోయేదాన్ని నువ్వు కానీ గొప్ప కానీ విన్నట్లయితే అప్పుడు నీకు అర్థమవుద్ది నేను దేవతల కంటే కూడా ఈ ప్రకృతి కంటే కూడా ఈ కాలం కంటే కూడా నేను అతీతమైన వాణ్ణి అని నీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పబోయేది నీ హితం కొరకు, నీకు నీ లాభం కొరకు నేను ఉత్తమమైనటువంటి జ్ఞానం నేను చెప్పబోతున్నాను అని చెప్తాను అన్నమాట. సో అది చెప్తూ ఆ తర్వాత, ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్లనే నమే విదు సురగణ ప్రభవం నా మహర్షియా అహం ఆదిధి దేవానాం మహర్షీణాం చ సర్వసహ. దేవతా సమూహం గాని ఋషులు గాని మహర్షులు గాని నా ఆర్మమును విభూతులను తెలుసుకోలేరు, ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలములు నేనే. కాబట్టి వాళ్ళకి ఇదంతా అర్థమైన పరిస్థితి లేదు, అంటే వాళ్ళు స్వతహాగా అర్థం చేసుకోలేరు. నా ద్వారా ఏమైనా అర్థమైతే నా అనుగ్రహం మీద అర్థం అవ్వాల్సిందే తప్ప వాళ్ళకై వాళ్ళు ఒకవేళ నన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే నా విభూతులు అసలు నా మూలమే, నేను ఎక్కడి నుంచి వచ్చానని కానీ నా ఆరంభం కానీ వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళకై వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళందరికీ నేను మూలం కాబట్టి వాళ్ళు వాళ్ళకి మూలం ఎవరు అంటే నా దాకా రాగలుగుతారు, కానీ నాకు ఎవరు మూలం అంటే మాత్రం వాళ్ళు పోలేరు. ఎందుకంటే వాళ్ళు నా తర్వాత వచ్చిన వాళ్ళే, వాళ్ళంతా నా నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం లేదు అని అనుకున్నాను. కాబట్టి యోమాం అజం అనాదిం చ వేత్తి లోకా మహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. సో ఎవరైతే నన్ను పుట్టక లేని వానిగా ఆది రహితునిగా సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్న వాడే మానవుల్లో భ్రాంతి లేని వాడై సమస్త పాపాల నుండి నన్ను బయటపడగలుగుతాడు. అంతిమంగా నా గురించి తత్వంతో అర్థం చేసుకోండి, నాకు అసలు పుట్టుకే లేదు, నాకు అసలు ఆది అనేది లేదు, ఆది రహితుడిని, నాకెవరో ఒకరు మూలం ఉన్నారు అని, లేదా ఎక్కడి నుంచో నేను వచ్చానని, ఎవరి నుంచి నేను వచ్చానని కానీ ఎవరైనా కానీ అర్థం చేసుకు అట్లా కానీ ఎవరిని అర్థం చేసుకుంటే వాడు భ్రాంతిలో ఉన్నట్టు. నాకెవరు నాకు అసలు ఆదే లేదని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే భ్రాంతి రహితులుగా ఉంటారు. అంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు అన్నమాట, స్పష్టంగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అన్నమాట. పరిపూర్ణమైన జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు భగవంతుడు కాబట్టి ఆయన శరణు వేడతారు కాబట్టి వాళ్ళు అన్ని పాపాల నుంచి వాళ్ళు బయటపడతారు. వాళ్ళు ఆ విధంగా చూస్తే కనుక ఇంకా బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమ సమః సుఖం దుఃఖం మమభావో భయం చ భయమేవ చ అహింస సమత తుష్టే తపోదానం యశోశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథుద్విదః. అదే కాదు, ఈవన్ వాళ్ళు బుద్ధిమంతులైన జ్ఞానవంతులైన సమ్మోహం అసమ్మోహం మోహంలో లేని వాళ్ళైనా సరే వాళ్ళకి క్షమాగుణం ఉండొచ్చు, సత్యం ఉండొచ్చు, ఈ గుణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అర్థం చేసుకోలేరు. వాళ్ళు బుద్ధి జ్ఞానము సందేహము మోహము లేకపోవడము క్షమాగుణం ఉన్న సత్యసంధత ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సుఖ దుఃఖాలు జన్మము మృత్యువు భయము భయరాహిత్యము అహింస సమభావము సంతుష్టి తపస్సు ధ్యానము యశస్సు అపకీర్తి మున్నగు జీవుల ఈ వివిధ గుణాలు నా చేత సృష్టించబడ్డాయి. సో ఇవన్నీ చాలా మందిలో ఈ గుణాలు ఉన్నాయి, అద్భుతంగా గొప్పగా ప్రదర్శిస్తాడు ఈ గుణాలని, కానీ ఈ గుణాలు సరిపోవు అన్నమాట, ఈ లక్షణాలు సరిపోవు నన్ను అర్థం చేసుకోవడం కోసం. ఎందుకంటే ఇవన్నీ కూడా రజో తమో సత్వగుణాల ప్రభావితమైనటువంటి లక్షణాలు అన్నమాట ఇవన్నీ. సో గుణ ప్రభావంలో ఉన్నటువంటి ఈ లక్షణాల్లో ఒకవేళ కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ లక్షణాలతో వాళ్ళు ఎప్పుడు భగవంతుని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే భగవంతుడు గుణాలకు అతీతమైన వాడు కాబట్టి. కాబట్టి గుణాలకు అతీతమైన వాడిని గుణాలతో కూడుకున్నటువంటి ఈ లక్షణాలు ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు మాకు చాలా జ్ఞానం ఉంది, మాకు ఇంద్రియ నిగ్రహం ఉంది, మేము తపస్సు చేయగలుగుతాము అని. ఈ లక్షణాలు మంచివే, కానీ అవి మాత్రమే సరిపోవు అన్నమాట భగవంతుని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇవన్నీ మనలో మన గుణాల ప్రభావితమై వచ్చినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలతో మనం భగవంతుని మనం ఎప్పటికీ పొందలేము, ఎందుకంటే భగవంతుడు గుణాలకు అతీతమైన వాడు కాబట్టి. సో గుణాలకి లోబడి గుణ ప్రభావితమైనటువంటి ఈ లక్షణాలతో ఎంత వేల కోట్ల మంది ఉన్నా సరే వాళ్ళ ఒక్కరు కూడా భగవంతుని అర్థం చేసుకోలేదు, ఎందుకంటే భగవంతుడు గుణాలకు అతీతమైన వాడు కాబట్టి అని చెప్తూ కృష్ణుడు మహర్షియా సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసాజాత ఏషాం లోక ఇమాం ప్రజః. కాబట్టి సప్త ఋషులు, వారికి ముందు ఇతర నలుగురు మహర్షులు మనువులు నా మనసు నుండి జన్మించి నా నుండే వచ్చారు, వివిధ లోకముల్లో నిండినటువంటి జీవులందరూ వారి నుండి జన్మించారు, కాబట్టి నేను మూలం ఇక్కడ, నా నుంచి అందరూ రావడం జరిగింది, ఇంకా ఇతర జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ నుంచి వచ్చారు వాళ్ళు. కాబట్టి తర్వాత వచ్చినటువంటి వీళ్ళెవరూ కూడా నా గురించి కానీ నా నా నేను ఎక్కడి నుంచి వచ్చానని కానీ వీళ్ళకి తెలుసుకోవడానికి అవకాశమే లేదు అని చెప్తున్నాను. కాబట్టి మనకున్నటువంటి గొప్ప లక్షణాలతో మన భగవంతుని అర్థం చేసుకోలేదు. అలాగే దేవతలు ఋషులు వాళ్ళందరూ కూడా భగవంతుడి నుండి వచ్చారు కాబట్టి భగవంతుడు గురించి పూర్తిగా వాళ్ళు చెప్పలేరు. మరి ఎవరు చెప్పగలుగుతారు అంటే భగవంతుడే చెప్పాలి. భగవంతుడు తనకు తానుగా తన గురించి తాను చెప్పితేనే అది నెక్స్ట్ ఒక పరంపర రూపంలో పోతేనే వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాల్సిందే తప్ప. సో మనము స్వతంత్రంగా మనము భగవంతుడి నుంచి మనం అర్థం చేసుకోవాలంటే అది ఎప్పటికీ అయ్యే పని కాదనమాట. ఏతం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వత సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. నా ఈ విభూతులను యోగశక్తిని యథార్థంగా తెలిసిన వాడు విశుద్ధ భక్తిలో నెలకొంటాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి నిజంగా నా గురించి వాళ్ళకి స్పష్టంగా అవగాహన ఉండి అద్భుతంగా వాళ్ళు అర్థం చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు కృష్ణుడిని తప్ప ఇంకెవరిని వాళ్ళు ప్రేమించలేరు. కృష్ణుడికి తప్ప వాళ్ళు ఇంకెవరికి సేవ చేయలేరు. వాళ్ళు నిజంగా కృష్ణుడి యొక్క విభూతులు అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క యోగశక్తిని, ఆయన ఏ విధంగా సృష్టిస్తున్నాడు, ఏ విధంగా పోషిస్తున్నాడు, ఏ విధంగా ఆయనగా లయం చేస్తున్నాడు, ఈ మొత్తం ఆధ్యాత్మిక భౌతికమైన అన్నింటినీ కానీ సరిగ్గా కానీ ఆ విషయాలని లోతులు కానీ ఎవరైనా తెలుసుకుంటే మాత్రం అతడు కృష్ణుడి యొక్క భక్తి సేవలో తప్ప ఎవరి యొక్క భక్తి సేవలో ఉండలేడు, ఉండడు కూడా. కాబట్టి ఇట్లా ఎటువంటి సందేహం లేదన్నమాట. కాబట్టి అక్కడ చెప్పిన అతను ఇప్పుడు తాను ఏ విధంగా తాను తన భక్తుల మధ్యటువంటి ఆ సంబంధం శుద్ధ భక్తి యోగ సంబంధాన్ని ఆయన వివరిస్తాడు అన్నమాట. ఏ విధంగా తాను తన భక్తులకి తాను ఏ విధంగా తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎంతో సిన్సియర్ గా ఎప్పుడు కూడా వాళ్ళ మనసులంతా కూడా ఎప్పుడు కృష్ణుడు నింపుకొని ఉంటారు. కృష్ణుడు తప్ప వేరే ఎటువంటి ప్యాస లేకుండా శుద్ధ విశుద్ధ భక్తిలో ఎప్పుడు ఉండే వాళ్ళకి కృష్ణుడు ఏం చేశాడో తనకు తానుగా చెప్తాడు అన్నమాట. ఇది చతుర్శ్లోకి భగవద్గీత ఇది. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమాన్వితాః. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము, సమస్తము నా నుండే ఉద్భవించింది, దీన్ని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతుడు నా భక్తుల సేవలు నెలకొని హృదయపూర్వకంగా నన్నే పూజిస్తారు. కాబట్టి నేను మూలం అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు నన్ను తప్ప నా సేవలు తప్ప ఎక్కడ వాళ్ళు ఎవరికి సేవ చేయరు. అది కూడా ఏ విధంగా చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు, ప్రేమపూర్వకంగా చేస్తారు అన్నమాట. మరి ఆ శుద్ధ భక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉండే ఆ బుద్ధిమంతులు ఎవరైతే నిరంతరం కృష్ణుడి సేవలో ఉండే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఎటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు. అది మచ్చిత్త మధ్యద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ నిత్యం దుష్యంతి చ రమంతి చ. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై ఉంటాయి, నా యందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. నిరంతరం పరస్పర బోధనలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప తృప్తిని ఆనందాన్ని పొందుతారు. సో వాళ్ళ మనసులన్నీ కూడా ఆలోచనలు నా మీదే ఉన్నాయి కాబట్టి, వాళ్ళ జీవితాలు పూర్తిగా నాకే అంకితమై ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు, నా గురించి చర్చిస్తారు కాబట్టి కాబట్టి వాళ్ళ గొప్ప ఆనందాన్ని తృప్తి వాళ్ళు పొందుతారనమాట. ఏదైతే జీవుడు కోరుకుంటున్నాడో అనంతమైనటువంటి ఆనందం కావాలి, నిరంతరమైన ఆనందం కావాలి, గొప్ప తృప్తి కావాలనుకుంటున్నారో అది కేవలం భగవంతుడితో భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది లభిస్తుంది మనకు అర్థమవుతుంది. మరి అలాంటి వాళ్ళకి కృష్ణుడు ఏం చేస్తాడు? తేషాం హృదయ యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం యేనా మాముపయంతి తే. ప్రేమతో నన్ను సేవించే వారికి నిరంతరము అంకితమైనట్టి వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహన నేను ఇస్తాను. అంటే ఆ వాళ్ళకి ఆ బుద్ధిని నేను ఇస్తాను, నన్ను చేరుకోగలిసినటువంటి అవకాశాన్ని నేనే ఇస్తాను. ఎప్పుడు ఎవరికి నన్ను ప్రేమతో సేవించడానికి నిరంతరంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారో లేదా అలా అంకితమైన వాళ్ళకి నన్ను చేరుకోవడానికి కావలసినటువంటి అవగాహన లేదా ఆ బుద్ధిని ఆ తెలివితేటలను నేనే ఇస్తానంటారు. ఇంకేమంటున్నాడు 12 శ్లోకంలో, దేశామేవానుకంపాతం అహం అజ్ఞానజం తమః నాశయామ ఆత్మయ భావస్తో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణ చూపించడానికి వారి హృదయాల్లో వసిస్తూ అజ్ఞానం వల్ల పుట్టినటువంటి అంధకారంను తేజవంతమైన జ్ఞానదీపంతో నేను నశింపజేస్తాను. సో ప్రత్యేకమైనటువంటి కరుణను నేను చూపిస్తూ నేనే స్వయంగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి ఏదైతే అజ్ఞానంతో ఉన్నటువంటి అంధకారాన్ని నేను కంప్లీట్గా నేను తుడిచివేస్తాను. అంటే అదేంటి, అది కంప్లీట్గా ఇంకేమైనా భౌతిక భావాలు ఉంటే, ఇంకేమైనా సరే కామక్రోధ మదమాసలు ఉంటే వాటన్నిటిని నేను తొలగిస్తాను అని చెప్పేసి నేనే స్వయంగా అక్కడ జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తాను అని చెప్పేసి కృష్ణుడు, అంటే కృష్ణుడే ఎఫర్ట్ తీసుకుంటాడు ఇక్కడ. సో భక్తుడు చేసేదానికి, భక్తుడు ఒకవేళ అనేక ఇబ్బందులు పడుతూ కృష్ణుడి దగ్గర పోవాలనుకోని కానీ పొరపాటున పక్కన ఎవరు లేకపోతే, గురువు లేకపోతే, భక్తులు లేకపోతే, ఒక తను చేసే క్రమంలో తను ఒకవేళ అనుకున్న విధంగా తాను సమర్థవంతంగా చేయలేకపోతే, కానీ సిన్సియారిటీ ఉంది కానీ కెపాసిటీ లేదు, అట్లాంటి కృష్ణుడు ఏమంటున్నాడు, నేనే స్వయంగా వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఇవన్నీ చేస్తాను. సో ఆ విధంగా 11 శ్లోకాల దాకా వెళ్ళాము. ఇప్పుడు కృష్ణుడు యొక్క అత్యున్నత స్థానాన్ని అర్జునుడు అంగీకరించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు, పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్వా ఋషయా సన్ సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిని. సో అర్జునుడు పలుకున్నాడు, నీవు దేవదేవుడవి, పరంధాముడవి, పవిత్రుడవు, పరమ సత్యము, నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేని వాడవు, మహత్పురుషుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను కూర్చిన ఈ సత్యం ధృవీకరించాడు. ఇప్పుడు నీవు స్వయంగా దీన్ని నాకు ప్రకటిస్తున్నావు, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను అంట అని చెప్పి ఆయన నేర్న. ఇది నా సొంత ఒపీనియన్ కాదు, బట్ ఋషులు నాకు లాంటి వాళ్ళు, దేవుల లాంటి వాళ్ళు వీళ్ళు ధృవీకరించారు కాబట్టి ఎస్ ఇప్పుడు నేను నమ్ముతున్నాను అంటాడు. అది మనం 13 దాకా చూసాము, ఇప్పుడు మనం 14లోకి వెళ్తాం అనమాట. సో 14వ శ్లోకం, సర్వమేతద్ృతం మన్యే యన్మాం వదసి కేశవ నహీతే భగవాన్ వ్యక్తిం విదుర్దేవాన దానవః. సర్వమేతద్ వృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవ సర్వమేతద్ వృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవాన దానవ. కృష్ణ అర్జునుడు దాన్ని మళ్ళీ ఇంకోసారి ధృవీకరిస్తాను అన్నమాట. ఓ కృష్ణ, నీవు నాకు చెప్పిందంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని దానవులు గాని మీ స్వరూపుని తెలుసుకోలేరు. నువ్వు చెప్పినటువంటి ఆ 8, 9, 10, 11 శ్లోకాల్లో సారాంశాన్ని తీసుకుంటే గనక, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే కిమర్థో భజత్తే మా మృదా భావ స్వరత. అంటే అర్థం ఏంటంటే, వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు కాదు. ఎవరు? దేవతలు కాని, ఋషులు కాని. సో వీళ్ళందరూ శుద్ధ భక్తులు కాదు అంటే, ఎందుకు వాళ్ళు శుద్ధ భక్తులు కాలేదంటే, వాళ్ళు కృష్ణుడి యొక్క అసలైనటువంటి స్థితిని, కృష్ణుడి యొక్క స్థాయిని వాళ్ళు ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా. సంపూర్ణంగా అర్థం చేసుకోగలను ఉంటే వాళ్ళెవరు కూడా దేవతల్లా వాళ్ళ పొజిషన్ తీసుకోరు. అసలు వాళ్ళు హ్యాపీగా గోలోకంలో కృష్ణుడి సేవలో ఉండేవాళ్ళు, ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ దేవతలు, ఈ ఋషులు, లేదా దానవులు, వీళ్ళెవరు కూడా నేను అర్థం చేసుకోలేకపోయారు, నీ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని చెప్పేసి నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నువ్వు చెప్పినంత పూర్తిగా సత్యమని నేను అంగీకరిస్తున్నాను అంటున్నాను అనమాట అర్జునుడు. సో ఆల్రెడీ చెప్పాడు 12, 13 శ్లోకాలు. అది ఋషులతో మునులతో ఆయన ఆల్రెడీ ఆయన ధృవీకరించి ఒప్పుకున్నాడు. బట్ ఇక్కడకు వచ్చేసరికి మాత్రం నిజమేను, వాళ్ళెవరు నేను తెలుసుకోవడం చాలా కష్టం అనేస్తుంది అనమాట. సో ఎందుకంటే నిజంగా వీళ్ళు కానీ చేసి ఉంటే, నిజంగా వీళ్ళు నిజంగా కృష్ణుడిని ఆ లెవెల్లో కానీ వీళ్ళు కానీ అర్థం చేసుకొని కానీ ఉండి ఉంటే, కృష్ణుడి యొక్క స్థితిని కానీ స్థానాన్ని కానీ వాళ్ళు ఇప్పటికి ఎప్పుడో శుద్ధ భక్తులై గోలోకంలో నిరంతర సేవలో ఉండే వాళ్ళు. ఈ విధంగా దేవతల స్థానాలు తీసుకొని వాళ్ళు నిరంతరం రాక్షసుల బెడదతో వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు కాదు. సో భాష్యంలోకి వెళ్తే, నువ్వు నాకు వ్యక్తపరిచిన ఆ విషయం నేను అంగీకరిస్తున్నాను అర్జునుడు చెప్తున్నాను. ఈ ఋషులు నీ దివ్య శరీరం ఎప్పటికీ జన్మ లేనిదని అని విన్నవించారు. ఆ విషయం దేవతలకు గాని దానవులకు గాని మీ పుట్టుకు గురించి కాని తెలియదు. కొంతమంది ఋషులు మాత్రం నీ దివ్య స్థితిని అర్థం చేసుకున్నారు, జన్మ లేనిదని వాళ్ళు విన్నవించారు కూడా, చెప్పారు కూడా. కానీ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా దేవతలకి దానవులకి అర్థం కావట్లేదు. ఇక్కడ అర్థం కావట్లేదు వాళ్ళు. ఎందుకంటే మనం చూసాము ఏ విధంగా ఇంద్రుడు స్వయంగా కృష్ణుడిని పారిజాత పుష్పం కోసం కృష్ణుడినే ఎదిరిస్తాడు, కృష్ణుడితో ఇద్దరు దిగుతాడు అనమాట. ఎవరు? ఇంద్రుడు. అలాగే బ్రహ్మ స్వయంగా టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కృష్ణుడిని. నిజంగా వాళ్ళకి అర్థమై ఉంటే, కృష్ణుడి యొక్క స్థానం అర్థమై ఉంటే, వాళ్ళు ఈ విధంగా ఇటువంటి పరీక్షలు అసలు పెట్టరు వాళ్ళు. అంత అర్థం ఏంటంటే వాళ్ళకి కృష్ణుడు అర్థం కాదు వాళ్ళకి, కృష్ణుడు ఎవరో తెలియలే వాళ్ళకి. కానీ కొంతమందికి అర్థమైన వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు కూడా, కానీ అది మనం అర్థం చేసుకోవడానికి మనం సిద్ధంగా లేవు అన్నమాట, అది అంగీకరించడానికి కూడా మనం సిద్ధంగా లేవు. ఇప్పుడు నీ స్వరూపం పరబ్రహ్మం కావడం వలన జన్మరాహిత్యము ప్లస్ జన్మము ఎత్తగలము రెండు సార్. నువ్వు కావాలనుకుంటే జన్మ ఎత్తాలనుకుంటే మళ్ళీ ఎత్తుతావు, ఎత్తొద్దు అనుకుంటే నువ్వు ఎత్తకుండా ఉంటావు. ఎందుకంటే నీ స్వరూపం అనేది పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే అది దివ్యమైంది అని అర్థం. సో చాలా దివ్యమైంది అంటే మనలాగా భౌతిక శరీరం కాదు, మనలాగా ముసలితనము, రోగము, పుట్టుక, చావుతో ఉండేటువంటి ఆ లక్షణం కలిగినటువంటి శరీరం కాదు, లేదా భౌతిక ప్రకృతి తయారబడిన శరీరం కాదు. కాబట్టి నీ స్వరూపం ఏదో ఉందో అది దివ్యమైనది కాబట్టి అది జన్మరాహిత్యము పొందగలదు, జన్మము రావాలనుకుంటే మళ్ళీ జన్మము కూడా ఎత్తగలదు. అలాంటి ఒక దివ్యమైనటువంటి ఆకారం నీది, అలాంటి స్వరూపం నీది. ఓ కేశవ, నీవు బ్రహ్మ మరియు శివుణ్ణి కూడా నీ స్వరూపంతో బంధించగలవు, కావున దేవతలకు కానీ దానవులకు కానీ తెలిసే అవకాశమే లేదు. భగవంతుడు కావాలనుకుంటే ఎవరైనా మాయలో పెట్టగలుగుతాడు, వాళ్ళ వాళ్ళ స్వరూపాలని తన స్వరూపంతో వాళ్ళని బంధించగలుగుతాడు. ఉదాహరణకి మోహిని రూపంతో ఒక విధంగా చెప్పాలంటే శివుణ్ణి బంధించినట్టే, శివుణ్ణి తిప్పుకోగలిగాడు తన వెంట. బ్రహ్మ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎప్పుడు సరెండర్ అయ్యారు కృష్ణుడికి. కాబట్టి కాబట్టి వీళ్ళకే అర్థం కానప్పుడు ఇంకా దేవతలకి ఏం అర్థం అవుతుంది, ఇంకా వాళ్ళకి ఇంకా అవకాశమే లేదు అనమాట. మనకి దేవతలకే అర్థం కానప్పుడు ఈ భౌతిక ప్రపంచపు విద్యావేత్తలకు ఎంత మాత్రం అర్థం అవుతుంది? అంటే దేవతలకే అర్థం కాకపోతే ఇక్కడ మనం పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసే వాళ్ళు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకి తత్వవేత్తలకి ఏం అర్థం అవుతుంది? శివుడికి బ్రహ్మకి అర్థం కావాలి. ఇక్కడ వచ్చి మళ్ళీ అంటూ ఛాలెంజ్ చేస్తారు అనుకోండి, వచ్చి దమ్ముడి నాకు చూపించి దేవుడిని, దేవుడు అసలు దేవుడు అనేవాడు అసలు ఆయన నిజంగా ఆయన దేవుడు అయితే ఆయన ఎందుకు పోయి ఇట్లా ఏడుస్తాడు, సీతం వారు కనబడినప్పుడు ఎందుకు ఏడుస్తాడు, ఆయన పోయి కోతులు సాయం తీసుకోవడం ఏంటి, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తారు అనమాట. ఎందుకంటే లీలలు చేసేటప్పుడు మా బ్రహ్మ విమోహ లీలలో మనం అర్థం చేసుకుంటే బ్రహ్మే స్వయంగా నారాయణే, నారాయణుడు స్వయంగా లక్ష్మీదేవి చేసిన పంచపక్ష పరమాణాలను ఎంతో పద్ధతిగా ఎంతో శ్రద్ధగా గౌరవపూర్వకంగా ఆయన ఆహారం తీసుకుంటాడు. ఇక్కడైనా కృష్ణుడు చూసేది చేతుల్లో, ఈ చేతుల్లోనేమో సద్దన్నం పెట్టుకున్నాడు, ఈ పెరుగన్నం పెట్టుకున్నాడు, ఇట్లా పిసి పిసికి ఎవరు తింటున్నాడు చూడు. అసలు అసలు ఈ భగవంతుడు ఎడని ఇట్లా తింటాడా అసలు అని నాలుగు తెల్ల బ్రహ్మకే అర్థం కాదు కృష్ణుడు. అలాంటప్పుడు నాలుగు తెల్లవాడికి అర్థం కానప్పుడు ఈ విద్యావేత్తలకు ఎక్కడ అర్థం అవుతుంది? కాబట్టి నాలుగో అధ్యాయంలో చెప్పినట్లుగా పరంపరలోనే గీతా జ్ఞానము అందిపుచ్చుకోవాలి. కాబట్టి అందుకని ఇది పరంపర ద్వారా రావాల్సిందే. అంటే భగవంతుడు చెబితే భగవంతుడిని చూస్తేనే మనం భగవంతు గురించి అర్థం చేసుకోగలుగుతాము తప్ప మనకే మన స్వతంత్రంగా ఎప్పటికీ కూడా భగవంతుడిని అర్థం చేసుకునే అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. కాబట్టి అర్జునుడు కృష్ణుడిని అంగీకరించినట్లుగా అందరూ అతన్ని అంగీకరించాలి. ఇదే అప్పుడు భగవద్గీత సారం అర్థమవుతుంది. కృష్ణుడు దేవాదేవుడని అని అంగీకరిస్తాడు. ఎస్, అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు కృష్ణుడిని? సెంటిమెంటల్ గా అర్థం చేసుకోవాలా కృష్ణుడిని, లేదా తన ఫ్రెండ్ అని ఒప్పుకోవాలా కృష్ణుడిని దేవాదేవుడు అని, లేదా తనకి సహాయం తన కష్టపడినప్పుడల్లా సహాయం చేశాడు కాబట్టి కృష్ణుడు అందువల్ల ఆయన దేవాదేవుడు అని చెప్పేసి అర్జునుడు ఒప్పుకోవాలి? అట్లా ఒప్పుకోలేదు. తను తనకి ఎక్కడెక్కడల్లా అక్కడ తనకి సందేహం వచ్చిందో, ఎక్కడెలా తనకి క్లారిఫికేషన్ కావాలో, ఎక్కడెలా తనకి డౌట్లు వచ్చాయో అక్కడల్లా కూడా అర్జునుడు క్వశ్చన్స్ వేసుకుంటూ వచ్చాడు. ఒకటో అధ్యాయం నుంచి ఇప్పుడు దాకా వేసుకుంటూ వచ్చి దాన్ని అర్జునుడు కృష్ణుడు తాను ఇచ్చినటువంటి సమాధానాలతో అర్జునుడు క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ ఆ తర్వాత ఇది నిజమా కాదా అని మళ్ళీ నారదుల వారు వ్యాసన దేవుల వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కూడా దాంతో ఏకీభవించిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. అట్లా ఎట్లా అర్జునుడు ఎలా అయితే అంగీకరించాడో, అరే మన తరఫున అర్జునుడు ప్రశ్న వేసేసాడు, అర్జునుడే ఒప్పుకున్నప్పుడు మన ఒప్పుకోవడానికి మన ప్రాబ్లం ఏంటి అని ఈ విధంగా ఆయన చెప్పిన దారిలో మనల్ని కూడా నడిస్తే ఆయన ఏ విధంగా కృష్ణు నుంచి విన్నాడో, ఆసక్తిగా శ్రద్ధగా నమ్మకంతో ఇట్లా విన్నాడో, అదే విధంగా మనం కూడా నమ్మకంతో కానీ వింటే, శ్రద్ధగా కానీ వింటే ఖచ్చితంగా మనం కూడా మనకి భగవద్గీత సారం మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనకి కృష్ణుడు దేవాదేవుడు అని మనం అంగీకరిస్తున్నాం. మన కృష్ణుడు అర్జునుడు అడుగు జాడలు మనం నడవకపోతే, లేదా కృష్ణుడు అర్థం చేసుకున్నట్టు మనం అభ్యసం ఉంటే, మనం బైబిల్ చదివిన తర్వాత కూడా కృష్ణుడు అర్థమయ్యడానికి అవకాశం ఏమి లేదు. కృష్ణుడు తాను ఏంటో చెప్పిన తర్వాత కూడా మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఐదర్ మనం చదివే విధానం ఎక్కడ తప్పయ్యాలి, లేదా మనం చెప్పేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అది పరంపరలు కాకుండా ఏదో ఎవరో దారో మనం తెలుసుకున్నా కూడా మనకి ఎప్పటికీ అర్థం కాలేదు. కృష్ణుడు 15వ శ్లోకంలో స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. స్వయమేవాత్మనాత్మానం వేతతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. స్వయమేవాత్మనాత్మానం వేతతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. కొంచెం ఇక్కడ అర్జునుడు తన ఇది కొనసాగిస్తూ ఏమన్నాడు కదా, ఓ పురుషోత్తమ సమస్తానికి మూలమైన వాడా, సకల జీవులకు ఈశ్వరుడా, దేవదేవ జగన్నాథ, నిజంగా నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగుగలవు. నీ నీ గురించి నీకు మాత్రమే బాగా తెలుసు, ఇంకెవ్వరికి కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు. నీ గురించి నీకు మాత్రమే తెలుసు, నీ స్థాయి ఏంటో నీకు మాత్రమే తెలుసు, నీ గురించి నువ్వు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలవు తప్ప ఇంకెవ్వరు కూడా ఇక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు. అందుకని నీ అంతరంగ శక్తిచే నిన్ను మాత్రం నువ్వు మాత్రం ఎదగలవు. సో పదే పదే పాయింట్ ఏం చెప్తున్నాడంటే, అర్జునుడు ఎంతటి ఎంతటి వాళ్ళైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే, భగవంతుని అర్థం చేసుకోవాలి అని అంటే అది భగవంతుడి అనుగ్రహం వల్లనే అవుతుంది. భగవంతుడు తాను మనకి అర్థం అవ్వాలి, నేను అర్థం చేసుకోవాలి అని భగవంతుడు అనుకుంటేనే నేను అర్థం చేసుకోగలుగుతాయని. నాకెట్లా అర్థం కాదు, నేను చూస్తాను, నేను అన్ని పుస్తకాలు చదువుతాను, నేను అన్ని రకాల తపస్సులు నేను చేస్తాను, ఎన్ని రకాల అన్ని రకాల ధ్యానాలు నేను చేస్తాను, దానికి కావాల్సిన ఎంతైనా నేను కష్టపడతాను అని, ఏదో భౌతికమైనటువంటి వస్తువుల్ని పొందడంలోనో, లేదా భౌతిక స్థానాలను పొందడంలో మనం ఏదైనా కనబరుస్తామో, ఆ శక్తి సామర్థ్యాలు అది కృష్ణుడిని దరిచేయడం వల్ల పనికి రావాలి. అది చెప్పడానికి ప్రయత్నం అన్నమాట అర్జునుడు ఇక్కడ. అంటే మనం నేను ఫస్ట్ ర్యాంక్ పొందాలి, లేదా నేను పలానా కారు కొనాలి, లేదా నేను పలానా బంగ్లా కొనాలి, లేదా నేను ఈ దేశానికి నేను నేను ప్రధానమంత్రి అవ్వాలి, ఇవన్నీ కూడా భౌతిక స్థానాలు, భౌతిక లోకాల్లో మనం పొందేటువంటి వస్తువులు, ఇవన్నీ మన సొంతంగా మనము మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం కష్టపడితే ఈరోజు కాకపోతే రేపైనా మనం పొందొచ్చేమో. కానీ కృష్ణుడిని తెలుసుకోవడం, కృష్ణుని అర్థం చేసుకోవడం మాత్రం, దాని పూర్తి హక్కులు కృష్ణుడి చేతిలో ఉన్నాయి. అంటే ఎవరు తను అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఏ స్థాయిలో అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ కంట్రోల్ కృష్ణుడి చేతిలో ఉంది. కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోవడం అంటే అది మన సొంత ప్రయత్నం మీద ఎప్పటికీ కుదరదు అనే పాయింట్ కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే అది కృష్ణుడికి తప్ప ఎవరికి తెలియదు, కృష్ణుడి గురించి పూర్తి స్థాయిలో విషయం. సో మనకు కావాలి ఇప్పుడు కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయంటే, కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఆ సాధన మనం చేయాలి. ఆ కార్యాలు మనం చేయాలి. కృష్ణుడు క్లియర్ గా అన్నాడు, భక్తుల సాంగత్యంలో భక్తుల అనుగ్రహంతో తప్ప నువ్వు రాలేవు అన్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మనకి ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా సరే భక్తుల సాంగత్యంలో జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు భక్తుల సాంగత్యంలో పడాల్సిన మాన అవమానాలు, కష్టాలు, సుఖాలు అన్ని కూడా మనం అనుభవించి సహనంతో ఓర్పుతో మనం ఉండి గురువు ఆదేశించిన ప్రకారంగా మనం వెళ్ళి మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళితేనే ఇవన్నీ చూసినటువంటి కృష్ణుడు అమ్మాయి అని అనుగ్రహిస్తే ఓకే, ఇంకా ఇంకా నా గురించి నీకు అర్థం చేసుకునేటువంటి అవకాశం నేను ఇస్తున్నానని కృష్ణుడు కానీ అంటే ఆయన అనుకుంటే అప్పుడు మనలో ఆ నాలెడ్జ్ ఎంటర్ అవుతుంది అన్నమాట. లేకపోతే అది ఎప్పటికీ మనలోకి దూరదు అన్నమాట ఆ జ్ఞానం అనేది. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తారన్నమాట ఇక్కడ. సో మనకి ముఖ్యమంత్రిని కలవాలని ఆతృత, ఉత్సాహం, శ్రద్ధ మన దగ్గర ఉండొచ్చు. సో మనం అష్ట కష్టాలు పడి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని రికమెండేషన్ చేసుకొని మనం వెళ్ళి మన సీఎం డోర్ దా కూడా మనం పోవచ్చు అనమాట. ముఖ్యమంత్రి డోర్ దా కూడా పోయి నేను మీకోసం నేను 100 మైళ్ళు నేను నడుచుకుంటూ వచ్చాను, లేకపోతే నేను వాళ్ళ మీద కాలబడి వీళ్ళ కాలబడి నేను వచ్చాను అని చెప్పి మన మన కష్టం ఎంతైనా ఉండొచ్చు కాక ఆడదాకా వెళ్ళడానికి, అయితే అక్కడ స్వతంత్రం మన ముఖ్యమంత్రికి ఉంటుంది. ఏంటది, నేను వెళ్ళి అతనికి అతని మీద కనబడాలా వద్దా, అతని అతనితో నేను మాట్లాడాలా వద్దా, అతను నేను అసలు కనిపించాలా వద్దా అనే స్వతంత్రం ఎవరికి ఉంది? మనం అంత కష్టపడి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఆ రోజు ఆయన్ని చూసే అవకాశం మనకి లేకపోవచ్చు. అల్టిమేట్ ఎవరు తెలుసుకోవాలి? అది ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. నేను అతను వెళ్ళి నేను చూస్తాను అని, నేను అతనితో నేను వెళ్ళి మాట్లాడతానని ముఖ్యమంత్రి. ఈ భౌతిక ప్రపంచంలోనే మనం ఎంత కష్టపడినా కూడా ముఖ్యమంత్రి దాకా మనం వెళ్ళగలం, కానీ అసలు స్వతంత్రం ముఖ్యమంత్రి దగ్గర ఉంది, మనకు ఆ దర్శనం ఇవ్వాలా వద్దా అనేది అలాగే చూడడానికి అనమాట. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మనలోకి అది రావాలా వద్దా అనేది పూర్తిగా కృష్ణుడు కంట్రోల్లో ఉండేది. సో అది ఇక్కడ అర్జున్ చెప్పడానికి ప్రయత్నించేది అనమాట, నీ గురించి నువ్వు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోలేదు తప్ప ఇంక ఇతర దేవతలు దానవులు ఎవరు అర్థం చేసుకోలేడు. నీ గురించి నీకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు, వాళ్ళకి నువ్వే చెప్పాలి. నీ అనుగ్రహం ఎట్లొకట్లగా నీ అనుగ్రహం పొందడానికి అందరూ ప్రయత్నిస్తే తప్ప ఆ జ్ఞానం పొందలేము అంటున్నారు అనమాట. సో భాష్యానికి వస్తే, కావున నీకు మాత్రం నీ గురించి సమగ్రంగా తెలుస్తుంది, నీ భక్తుడు మాత్రమే నువ్వు జన్మ తీసుకోగలవు మరియు జన్మ తీసుకోకుండా ఉండగలవని అర్థం చేసుకోగలడు. ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. మనకి ఏదో ఒక 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 కండిషనే వస్తుంది, ఏంటది, జన్మ తీసుకుంటాడా జన్మ తీసుకోడా అని. అంతవరకే మన బుద్ధి పనిచేయగలుగుతుంది, అంతవరకు ఆలోచిస్తుంది. ఇద్దరు జన్మనే తీసుకోవాలి, జన్మనే తీసుకోకూడదు. శుద్ధ భక్తులైతే, లేదా శుద్ధ జీవులైతే, లేదా ముక్త జీవులైతే వాళ్ళు జన్మ తీసుకోవాలి ఫినిష్. బద్ధ జీవులైతే మళ్ళీ తీసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే భగవంతుడి దగ్గర కావాలనుకుంటే జన్మ తీసుకోగలుగుతాడు, వద్దనుకుంటే అసలు జన్మే తీసుకోకుండా ఉండగలుగుతాడు. సో ఈ శక్తి స్వతంత్రంగా ఎవరి దగ్గర ఉంటుందో అది భగవంతుడి దగ్గర మాత్రమే ఉండగలుగుతుంది. అదే భగవంతుడు అంటే నేను నడుస్తాను కానీ నడవను, నేను ఉంటాను కానీ నేను ఉండను, ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది ఏకకాలంలో భగవంతుడు మాత్రమే దాన్ని నిరూపించగలుగుతాడు, లేదా అది ప్రదర్శించగలుగుతాడు భగవంతుడు మాత్రమే. ఉన్నాడు కానీ లేడు, ఎలా రెండింటిని ఎలా మనం విడదీయగలుగుతాం? జన్మ ఎత్తగలుగుతాడు కానీ జన్మ ఎత్తడు. సో దాన్ని మనం భౌతికమైనటువంటి విద్యాభ్యాసంలో వాటికి ఎక్కడికి వాటికి పరిష్కారం లేదా వాటిని అందజేసుకోవడం ఎవరి తరం కాదన్నమాట. సో ఒక ప్రశ్న, జనరల్ గా ఒక ప్రశ్న వేస్తారు అన్నమాట నాస్తికవాదులు, ఏంటంటే భగవంతుడు తాను మోయలేనంత బరువు ఉన్నటువంటి ఒక రాయిని సృష్టించగలుగుతాడా, తాను మోయలేనటువంటి రాయిని. సృష్టించి దాన్ని ఎత్తగలుగుతాడా? భగవానికి అసాధ్యం అనేది అసాధ్యం, అంటే సాధ్యం కానటువంటిది ఏమి లేదు భగవంతుడికి కదా. అప్పుడు వాళ్ళకు ప్రశ్న వేస్తారనమాట నాస్తిక వాళ్ళు, భగవంతుడు తాను మోయలేనంత బరువు గలటువంటి ఒక వస్తువుని తయారు చేసి దాన్ని ఎత్తగలుగుతాడా అని. అంటే బరువు ఎత్తలేనంత సృష్టించి అంటే అంటే తనకంటే మించిన ఒక బరువుని సృష్టించి దాన్ని ఎత్తగలడా అనే ప్రశ్న వేస్తారు. ఇప్పుడు దాకా దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. భగవంతుడు తాను ఎత్తలేనంత బరువుని సృష్టించగలుగుతాడా, ఒకవేళ సృష్టిస్తే ఎత్తగలుగుతాడా అని. సృష్టించలేడు అంటే అప్పుడు అతను భగవంతుడు కాదు, ఎందుకంటే అది చేయలేకపోయాడా అని. సృష్టించాడు ఎత్తగలడా, ఎత్తకపోలే అంత శక్తి లేదా, అంటే ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? సృష్టించకపోతే ఒక సమస్య పెడతారు, ఎత్తకపోతే లేదా ఇంకొక అర్థం తీస్తారు దాంట్లో నుంచి. కాబట్టి నువ్వు భగవంతుడు అన్ని చేయగలుగుతాడు అంటున్నావు కదా, మరి భగవంతుడు తాను ఎత్తలేనటువంటి బరువుని తాను సృష్టించి దాన్ని ఎత్తగలుగుతాడా అని ప్రశ్న వేస్తాడు. దాన్ని ప్రభుపాద సింపుల్ గా సమాధానం చెప్పేశాడు అనమాట. ఏంటంటే ఎస్, భగవంతుడు తాను ఎత్తలేది సృష్టించగలుగుతాడు, దాన్ని చాలా సునాయాసం కూడా ఎత్తేయగలుగుతాడు. దాన్ని అప్పుడే అతని మనం భగవంతుడు అనగలుగుతాం అంటాడు. మన లాజిక్ గా ఆలోచిస్తే మనకి ఎప్పటికీ ఈ పాయింట్ అర్థం కాదు. అంటే అర్థం ఏంటంటే భగవంతుడి వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఎస్, భగవంతుడు తనకంటే బరువైంది సృష్టించగలుగుతాడు, అట్ ద సేమ్ టైం దాన్ని ఎత్తకుండా ఎత్తగలుగుతాడు. సో ఈ రెండింటిని చేయగలడు కాబట్టి అతను మన మన బుర్రకి లేదా మన మన పుణ్యస్థితికి మనకి ఆయనకి ఎప్పటికీ మనకి అర్థం కావటం. కాబట్టి అదే విధంగా ఇక్కడ చూస్తే ఏ విధంగా ఏ ఏ విధంగా ఏ పద్ధతిలో జన్మరాహిత్యము మనల్ని జన్మ తీసుకోవడం తీసుకుంటాడని అర్థం కాదు, అర్థం కాదు అది. కానీ నీకు మాత్రం అది అర్థమవుతుంది, ఎవరికి భగవంతుడికి మాత్రం అర్థమవుతుంది. జన్మరాహిత్యం కావాలంటే జన్మరాహిత్యం అసలు రాకుండా వెళ్ళగలుగుతాడు, రావాలను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రాగలుగుతాడు. కాబట్టి నీకు నీ ద్వారానే అర్థమవుతుంది, వేరే మార్గం ద్వారా కాదు. నీ గురించి నీకే తప్పుతా ఎవరికి అర్థం కావలేదు. అలాగే ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది భగవంతుణ్ణి జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో, ధ్యాన మార్గంలో మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకోవాలంటే అది భక్తి మార్గం ద్వారానే అవ్వాలి. ఆ భక్తి మార్గం అంటే ఏంటి, ఆయన తృప్తిపరిచి ఆయన అనుగ్రహంతోనే మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇంకెవరు వరకు కాదు. కావున పురుష అవతారాలకు నీవు ఉత్తముడివి. సో ఎన్ని పురుషాలు ఉన్నాయి, కాలదక్షాయ విష్ణువు, గర్భదక్షాయ విష్ణువు, క్షీరదక్షాయ విష్ణువు, సో వాటన్నింటి కూడా నువ్వు ఉత్తముడివి. నీవు అవతారాలకే కాదు బ్రహ్మకు దేవతలకు కూడా మూలము, వారిని ఆయన లీలల్లో పనిముట్లుగా సాధన ఉపయోగిస్తారు. నువ్వు వాళ్ళు ఉపయోగించుకుంటావు, ఎవరిని దేవతల్ని నీళ్ళల్లో వాళ్ళని భాగంగా ఉపయోగించుకుంటావు. కాబట్టి వాళ్ళకి నీకంటే వాళ్ళు అతీతంగా ఎప్పుడూ పోలేరు, ఎందుకంటే వాళ్ళు నీకు ఉపయోగపడుతున్నారు. అంతేకాకుండా నీ అపారమైన అనుగ్రహం నీవు మాకు మరియు జగత్తుకు యజమాని అయ్యావు. సో నీ అనుగ్రహం వల్లనే మాకు యజమాని అయ్యావు, అలాగే జీవులకు తండ్రి, నియామకుడు నువ్వే, దేవతలకు యజమాని, జగత్తును కూడా కాపాడేవాడు నువ్వే. ఎందుకంటే ఆ శ్లోకాల్లో వచ్చే కదా, భూత భావన భూతేశ, దేవదేవ, దేవతలకు కూడా నువ్వు దేవ జగత్పతి, జగత్తు మొత్తానికి కూడా కాపాడేవాడు. సో పై వాక్యం అర్జునుడు వాడడం జరిగింది, పురుషోత్తముడి స్వభావం లక్షణాలు సూచిస్తుంది, రక్షించడము, కాపాడడము, ఆశ్రయం కల్పించడము, ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ పురుషోత్తముడు అనే పాయింట్ ఏంటంటే, వీళ్ళందరి కల్లా కూడా, వీళ్ళందరికంటే కూడా ఎక్కువ శక్తిని, సామర్థ్యాన్ని వాళ్ళందరినీ కూడా శాసిస్తున్నాడు కాబట్టి, వాళ్ళందరికీ కూడా ఆశ్రయిస్తున్నాడు కాబట్టి, అందరి యొక్క బాగోగులు చూస్తున్నాడు కాబట్టి, అందుకే అతనికి పురుషోత్తముడు అనేటువంటి వ్యక్తిగా అతనికి ఒక స్వభావం ఉంది, లక్షణాలు ఉన్నాయని సూచిస్తున్నాయి అనమాట. ఇవన్నీ అంటే ఆయన నిరాకారుడు కాదు అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. కానీ కృష్ణుడితో భక్తియుత సేవ సంబంధం వలన మాత్రమే అర్థమవుతాడు, భక్తియుత సేవా సంబంధం వలన మాత్రమే అర్థమవుతాడు, దానవులకు నాస్తికులకు కాదు. మానసిక కల్పనల ద్వారా కృష్ణుడిని అర్థం చేసుకోవాలనుకునే వారు ఆయనకు దూరంగా వెళితే అది పాపము. అది కొంతమంది మెంటల్ స్పెక్యులేషన్, వాళ్ళ సొంత ఊహల్లో, వాళ్ళ సొంత లోతుగా వాళ్ళ విశ్లేషణలతో వాళ్ళు అర్థం చేసుకోవాలని కానీ వాళ్ళు ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు ఆయనకి యాక్చువల్లీ ఇంకా దూరం అయిపోతారు. అది వాళ్ళు ఎంత భక్తుల సేవలో, పరంపరలో, గురువుకు దగ్గరే భక్తుల సాంగతిలో వెళ్తే అంత ఈజీగా ఆయన అర్థం అవుతాడు. లేదు, మన సొంత మన శాస్త్రాలు చదివేసి, మన సొంత కల్పనలు, మానసికంగా మనం ఏదో ఊహల్లో ఉండి దాని అట్లా కాదు ఇట్లా కాదు ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఆ విధంగా అర్థం చేసుకోవాలి, మనం ఏదో మనం ఆలోచన ఉండే, మనం యాక్చువల్గా కృష్ణుడు అర్థం చేసుకోవడం పోగా మనం ఇంకా కృష్ణుడికి దూరం అయిపోతాం అనమాట. కావున మాయావాదులు కానీ నిరాకారవాదులు ఎప్పటికీ భగవద్గీతపై వ్యాఖ్యానం చేయరాదు. మరి అలాంటి వాళ్ళు భగవద్గీత వ్యాఖ్యానం చేయడం కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళు పురుషోత్తముడు వాళ్ళు అంగీకరించరో, అతను దివ్య పురుషుడు అని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించరో, ఆయనకి ఆకారం ఉంది, ఆయనకి వ్యక్తిత్వం ఉంది, ఆయనకి ఒక ఆయనకి కూడా భావాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా దివ్యమైనవి, అది మన స్థాయి కాదు, మన స్థితిలో కాదు అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైతే అప్పుడు వాళ్ళు భక్తులు అయినట్టే. వాళ్ళు అది అర్థం కానంత వరకు వాళ్ళు ఎటువంటి వాటికి వాళ్ళు వ్యాఖ్యానం రాయడానికి అర్హులు కాదనమాట. కాబట్టి అంటే భగవద్గీత అనేది కృష్ణుడి యొక్క ప్రకటనలో కృష్ణ శాస్త్రం అది. సో కృష్ణుడిని అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టడం ఫెయిల్ అయిపోయారు. కృష్ణుడు దేవాదేవుడు ప్లస్ ఆయన పురుషోత్తముడు అనే పాయింటే వాళ్ళు అంగీకరించడం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎక్కడో నిరాకారం నుంచి ఆకారం తీసుకున్న వ్యక్తి కృష్ణుడు అనే పాయింట్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భగవద్గీత అర్థమయ్యడానికి అవకాశం లేదు. అర్జునుడు కృష్ణుడి నుండి అర్థం చేసుకున్నట్లుగా చేసుకోవాలి మనం కూడా అనమాట. కాబట్టి అదే భాగవతంలో చెప్పబడింది అనమాట, వదంతి తత్తత్వవిదస్ తత్వయజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. బ్రహ్మన్ పరమాత్మ స్థాయికి సాధన చేసిన వారికి కూడా భగవాన్ తత్వం అర్థం కాకపోవచ్చు. సో బ్రహ్మన్ స్థితికి వెళ్ళిన వాడు, పరమస్థితాక వెళ్ళిన వాడికి భగవాన్ తత్వం అర్థం చేసడానికి అవకాశమే లేదు. ఆ స్థాయికి వెళ్ళినా కూడా భగవాన్ స్థితి లేదా ఆ తత్వం అర్థం కాకపోవచ్చు, అర్థం కాదు కూడా. కాబట్టి అది భగవాన్ తత్వానికి చేరుకోవాలి, ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు మాత్రమే అర్థం అవుతాడు అన్నమాట. అలాంటి వారు భగవద్గీత చదివి కృష్ణుడిని అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు భగవాన్ తత్వంలోకి వచ్చిన వాళ్ళ వరకు మాత్రమే భగవద్గీత చదివి భగవద్గీత అర్థం చేసుకునే అవకాశం ఉంది, మిగతా వాళ్ళకి అవకాశం లేదన్నమాట. కాబట్టి అర్జునుడు కృష్ణుని పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతి అని చాలా అర్థవంతమైన శబ్దాలతో వివరించడం జరిగింది. పురుషోత్తమ దేవదేవ జగత్పతి భూత భావన ఇలాంటి పదాలు చాలా అందంగా ఉన్నాయి, కరెక్ట్ గా సూట్ అయినాయి, అర్థవంతంగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా అది ఎవరికి కృష్ణుడికి అర్థవంతంగా ఉన్నాయి అనమాట. ఇది అర్జునుడి యొక్క సాక్షాత్కారం, మనం ఆయన అడుగు జాడల్లో నడిచి కృష్ణుడిని అర్థం చేసుకోవాలి. కానీ యాజ్ ఇట్ ఈస్ మనం గమనిస్తే అర్జునుడు ఏ విధంగా కృష్ణుని అర్థం చేసుకున్నాడో అదే విధంగా మనం కూడా అర్థం చేసుకోవాలి భగవద్గీత. అందుకే మనం చాలా సందర్భాలు కూడా మనం డిస్కస్ చేసామన్నమాట, ఎందుకు ప్రభుపాద వారు భగవద్గీత చదివితే మాత్రమే ఆ బుక్ ద్వారానే మన ఎవరైతే ఈ బుక్ చదువుతారో వాళ్ళు మాత్రమే కృష్ణుని దేవతలుగా అంగీకరిస్తారు. మిగిలిన చాలా వర్షన్స్ ఆఫ్ భగవద్గీత ఉన్నాయి, చాలా మంది రాసినటువంటి భగవద్గీతలు ఉన్నాయన్నమాట, చాలా మంది తత్వ అదే భాష్యాలు రాసిన భగవద్గీతలు ఉన్నాయి. కానీ ఆ భగవద్గీత చదివినప్పుడు మాత్రం కృష్ణుడు దేవాదేవుడు అనే పాయింట్ మనం అంగీకరించవలసి ఉంది. ఒక్క ప్రభుబంధువు భగవద్గీత చదివితే మాత్రమే మనం కృష్ణుడు దేవాదేవుడు అనే పాయింట్ మనం అర్థం చేసుకుంటాం, ఒప్పుకుంటాం అనమాట, నమ్ముతాం మనం. సో ఎందుకనంటే ప్రభుపాదం రాసినటువంటి ఈ భగవద్గీత ఏదైతే ఉందో అది అర్జునుడి యొక్క అడుగుజాడల్లో ఎగ్జాక్ట్ గా ఆ పద్ధతిలో మనకి భాష్యాలు అసలు కాబట్టి అర్జునుడు ఎలా అయితే ఒప్పుకుంటున్నాడో మనం కూడా భగవద్గీత చదివినాడో మనం కూడా ఒప్పుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం, మన మనసు అంగీకరిస్తుంది ఎస్ కృష్ణుడు దేవాదేవుడు అని. అయితే మిగిలిన దగ్గర మాత్రం మిగిలిన వాళ్ళు మాత్రం మిగిలిన భగవద్గీతల్లో అంటే వేరే వాళ్ళు రాసిన భాష్యాల్లో వాళ్ళు గురు పరంపరలో యథాతథంగా అర్జునుడి యొక్క అడుగుజాడల్లో వివరణలు లేవు కాబట్టి లేదా ఆ అందుకని ఆ స్థాయిలో వాళ్ళు భాష్యాలు రాసినప్పుడు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే భగవద్గీత చదివిన తర్వాత కూడా కృష్ణుడు దేవాదుడు అని ఒప్పుకోరాడు, ఎవరు నిరాకార వాదంలోనో లేకపోతే మాయావాదం అనే ఆ పద్ధతిలోనే వాళ్ళు ఆ భాష చదువుతారు అనమాట. కాబట్టి వాళ్ళు అర్జునుడి యొక్క అడుగుజాడల్లో లేరు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణుడు అర్థమయ్యడానికి అవకాశం లేదు అనమాట. అర్జునుడు అడుగుజాడలో ఉన్న వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఈరోజు 15 శ్లోకం దాకా చూసుకోగలిగాం. సో కొంత మనం రివైజ్ చేసుకున్నాం, దానికి కొంచెం టైం పట్టింది. తర్వాత మనం 14-15లో ఒక విధంగా చెప్పాలంటే అర్జునుడు కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అంటే అది దేవతల వల్ల దానవుల వల్ల అయ్యేదానికి అవకాశం లేదు, వాళ్ళకే అవకాశం లేనప్పుడు మనలాంటి భౌతిక ప్రపంచంలో అది కూడా మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి సాధారణ బద్ధ జీవుడు ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఏదో కొంత విద్యావంతులుగా ఏదైనా వాళ్ళు వాళ్ళు తయారైనంత మాత్రాన వాళ్ళకి అర్థమయ్యడానికి అస్సలు అవకాశం లేదు. అది కేవలం కృష్ణుడి యొక్క అనుగ్రహంతో అది కూడా భక్తియుత సేవలో భగవంతుడి మీద పూర్తి శ్రద్ధ నమ్మకంతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమయ్యడానికి అవకాశం తప్ప ఎవరిదానికి అవకాశం లేదు అనేటువంటి భావంలో ఈ రెండు శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. తొమ్మిది ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. శిలపోపాటి అనంతపూర్ణ భగవద్భావ శిల్ప భగవద్గీత.